ಅಪಿ ಗರ್ವಾಪಹಂ. ವಂದೇ ನಮಸ್ಕರಿಸ್ತುನ್ನಾನು ಎವರಿ గురించి? ఐదు ముఖములు కలిగిన హనుమంతుని గురించి నమస్కరిస్తున్నాను. ఐదు ముఖాలు ఏమిటి? హనుమంతుడికి పంచముఖాలు చుట్టూత ఉంటాయి. ఇలా వరసగా వేస్తారు, కానీ విగ్రహం రూపంలో ఉన్నప్పుడు మాత్రం చుట్టూ ఉండాలి పంచముఖాలు కూడా. ఒకటి వానర, ప్రధానంగా తూర్పు దిక్కుకేసి ఉండేటటువంటి వానర ముఖం హనుమంతుడి ముఖం అన్నమాట. వెంటనే కుడివైపు నరసింహ, నరసింహ ముఖం. ఇటువైపు మళ్ళీ ఖగరాట్టు, గరుత్మంతుని ముఖం. మళ్ళీ కొరోడ, వరాహ ముఖం. తర్వాతది అశ్వ, గుర్రపు ముఖం. ఈ విధంగా కోతి ముఖము, నరసింహ ముఖము, గరుడ ముఖము, వరాహముఖము, అశ్వముఖం, గుర్రముఖం అన్నమాట. ఈ ఐదు ముఖములతో ఉండేటటువంటి రామచంద్ర ప్రభువు దూత హనుమంతునికి నమస్కరిస్తున్నాం. ఈ వక్త్రములతో అంచితం ప్రకాశిస్తున్నట్టు ఆ ముఖాలతో ఆయన శరీరం ధగధగలాడిపోతోంది. ఆ ముఖాలతో కూడా ఆకర్షణీయంగా ఉన్నాడు ఆయన. ఇంకా అనేక విధములైన అలంకారాలు, నానాలంకరణం, ఒక అలంకారం కాదు. పుష్పాల మాలలు వేసుకున్నాడు, దండకడియాలు వేసుకున్నాడు, కేయూరాలు, కిరీటాదులు ధరించి ఉన్నాడు, ఆయుధాలు ధరించి ఉన్నాడు. త్రిపంచనయనం ఎక్కడున్నది ఆయన? త్రిపంచనయనం అంటే మూడైదులు పదిహేను కళ్ళు కలిగి ఉన్నాడు. ఇదేమిటండి, ఇది ఎక్కడ అనుమానం అండి? చాలామంది తెలియక త్రిపంచనయనం అంటే ఎనిమిది అని చెబుతున్నారట. త్రిపంచనయనం అంటే అది కాదు. ఒక్కొక్క తలకాయకి మూడు నేత్రముల చొప్పున ఐదు తలలకి ఐదు మూడు పదిహేను నేత్రములు ఉన్నాయని చెప్పాలి. అది మంత్రశాస్త్రం యొక్క సీక్రెట్. హనుమంతుడు గొప్ప దివ్య మంగళ విగ్రహం ధరించినప్పుడు ఆయన కూడా మూడు కళ్ళతో ఉంటాడు. శివాంశ స్వరూపుడు గనక, ఒకటి కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు, మూడవ కన్నేమో అగ్నిహోత్రం గనక, ఒక్కొక్క తలకాయకి మూడు కళ్ళు గనక ఐదు ముఖాలకి ఐదు మూడు పదిహేను నేత్రములుంటాయి. దేదీప్యమానం రుచ, రుక్ అంటే కాంతి. కాంతితో ధగ 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 వెలిగిపోతున్నాడు ఆ మహానుభావుడు. హస్తాబ్జై, ఆయనకి మొత్తం పది చేతులున్నాయి. ఆ పది చేతులలోనూ కూడా అసి, కత్తి ధరించాడు ఒక చేతిలో. కేట, డాలు, శత్రువులు పొడిచేటప్పుడు దెబ్బ తగలకుండా కాపాడుకునేదాన్ని డాలు అంటారు. ఆ డాలు ధరించాడు. పుస్తక, ఓ చేతులు ఎప్పుడు పుస్తకం పట్టుకుంటాడు. అంటే పుస్తకం అప్పుడు కూడా ఉంది, అంతేగాని ఇవాళ ఉంది, అప్పుడు పుస్తకాలు లేవండి అని అనుకోకండి, ఎప్పుడు ఉన్నాయి పుస్తకాలు. సుధాకుంభం, సుధాకుంభం అమృత కలశం. అమృతం పొయ్యబడిన ఒక బిందెని, బంగారపు బిందెని ఒక చేతిలో ధరించాడు. అంకుశ, ఒక దానితో ఏనుగురు పొడిచి అంకుశాన్ని పెట్టుకున్నాడు. అద్రీన్, ఒక చేతిలో పర్వతం ఉండాలి. హలం, మరో చేతిలో నాగలి ధరించాడు. ఖట్వాంగం, మంచం కోడు వంటి ఆయుధం ఒకదాని చేతిలో ధరించాడు. ఫణి, ఓ చేతిలో పాము పట్టుకుంటాడు ఆయన. ఏంచేదంటే నేను యోగిని, కుండలిని శక్తిని ఎప్పుడూ నా చేతిలో పెట్టుకున్నానని చెప్పడానికి సర్పం అంటే కుండలిని అని అర్థం. ఇంకా మరో దాంట్లో భూరుహం, చెట్టుని ధరించాడు. ఓ చేతిలో ఎప్పుడు చెట్టు పట్టుకుంటాడు, ఈ చెట్టుతోటే అక్షకుమారాధుని పటక్కని బాధేసాడండి ఆయన. అటువంటి చెట్టు ఒక చేతితోటి పట్టుకుని దశభుజం, పది చేతులతో వెలిగిపోతున్న ఈ ఆయుధములతో ఉన్న సర్వారి గర్వాపహం, సమస్త శత్రువుల గర్వములను నాశనము చేసే, శత్రువులను నాశనం చేసే హనుమంతుని గురించి నమస్కరిస్తున్నాను అని ధ్యాన శ్లోకం. ఆ తర్వాత వాళ్ళు స్వామివారిని అనేక సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి తప్పక పంచపూజలు చేసి తీరాలని ఒక నియమం ఉన్నది. లమిత్యాది పంచపూజలు అంటారు. ఆ పంచపూజలు చేసి పూజించారు. ఇక అక్కడి నుంచి వాళ్ళకి జాతకం తిరిగింది. రోజు హనుమంతుడిని పూజించి హనుమంతుడి సన్నిధానంలో రామభజన చేయడం మొదలుపెట్టారు. దానికి దూలగొట్టు రామభజన అని పేరు. చాలామందికి తెలియదు కానీ ఈ శబ్దానికి పాపాలందోలగొట్టు రామభజన తెలియక ఉత్తి దూలగొట్టు రామభజన అంటున్నారు. దానికి అర్థం అపార్థం అవుతుంది. నిజానికి పాపాలం అంటే పాపములను తూలగొట్టు, సంధిలో అది దూలగొట్టు అవుతుందన్నమాట. తాత్త ఏమవుతాయి, తా అనే అక్షరం దా అవుతుంది. అందుకని తెలియక ఇప్పటికి కూడా అక్కడ ఏమండి కాసేపు దూలగొట్టు రామభజన చేద్దామా అంటే మొదలుపెట్టారనమాట. ఈ అపార్థాలు తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంస్కృతంలో ఎప్పుడూ కూడా ధృతం వస్తే అప్పుడు ఏమవుతుంది, కచ్చట తప్పలు గజడ దప్పలు అయిపోతాయి. పాపాలను, పాపములను తూలగొట్టు, ఎగరగొట్టేటటువంటి రామభజన. గట్టిగా చిడతలు వేస్తూ రామ, ఓ రామ, శ్రీరామ అని అరిచేవారు. పూర్వం చూసారా, అలా అరిస్తే మొత్తం పాపాలండి పటాపంచలు అయిపోతాయి అనమాట. ఎంత భక్తితో చేసేవారండి. ఎంత ఆనందంగా ఉండేదో మా చిన్నప్పుడు. అవన్నీ పోయి వీధులు ఎంతసేపు దిక్కుమాలిన ఫోన్లు మాటలు బజ్జీలు తినడమే తప్ప, బజ్జీ హాయి బుజ్జి ఇవి తప్ప ఇంకేం మిగల, అందుకే ఒళ్ళంత గజ్జి. చివరికి మహా చికాకు అసహ్యం అనమాట దాంతో. భగవంతుణ్ణి నిరంతరం హాయిగా స్మరణ చేయకుండా మానేసి రామ 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 అంటుంటే ఎంత ఆనందం అది. పూర్వకాలంలో చేసినటువంటి ప్రతి భజన ఆ రోజుల్లో పిల్లల్ని వంశాన్ని కాపాడింది అనమాట. ఈ మహాత్ములంతా హనుమంతుడికి ఎదురుగుండా కూర్చుని హాయిగా ఓ రామ నీ నామ ఎంత రుచిరి అని పాడుకుంటూ ఉండేవారు వారు వారి సంస్కృత భాషల్లో. ఇలా ఉండగా కాలనేమి ఒకప్పుడు హనుమంతుడి చేతిలో చచ్చిపోయాడని మనకు చెప్పుకున్నాం కదా ఎంతో పూర్వమే. యుద్ధఘట్టంలో కాలనేమి అనేవాడు హనుమంతుడి చేతిలో ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు. ఇది సంజీవన పర్వతం తెచ్చేటప్పుడు ఆ కాలనేమికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు దుర్ముఖుడు, పరమక్రూరుడు. వాడి ముఖమే దుర్ముఖం, పాపపు ముఖం అది. వాడికి 10,000 మంది సైనికులు ఉండేవారు. రావణాసురుడు చచ్చిపోయాక వీళ్ళంతా వీధిని పడ్డారు. చివరికి వీళ్ళంతా ఉత్తర భారతీయుల ఉత్తరాంచలు చేరి అక్కడ ఉన్నటువంటి చిన్న చితక రాజుల్ని జయిస్తూ అప్పుడప్పుడే బాగా సంపాదించుకుంటున్న వ్యాపారుల్ని బెదిరించి సంపదలు లాక్కుంటూ మొత్తం హిమాలయ పర్వత ప్రాంగణాలంతా తిరగడం మొదలెట్టారు. పరమనీచులు వాళ్ళు. ఈ 10,000 మంది సైనికులు తిరుగుతూ దోచుకుంటూ బయలుదేరి సరిగ్గా ఈ హనుమత్పురం వచ్చారు. వాళ్ళల్లో ఒకడు వచ్చి దుర్ముఖుడితోటి, దుర్ముఖ మహారాజా, ఈ మధ్యకాలంలో ఇన్ని సంపదలు ఉన్న ఊరు ఎక్కడా చూడలేదు. ఈ ఊళ్ళోకి వెళ్ళి చూసాం, అక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి వారి ఆలయం, దానికి చుట్టూ అన్ని బంగారు భవనాలే, ఏ ఇంట్లో చూసినా బంగారపు రాసులు, నవరత్నాలు, ధాన్యాలు, పత్రాలు, పుష్పాలు, ఉద్యానవనాలు వీటితో కళకళలాడిపోతున్నాయి గృహాలన్నీ. ఈ సంపదలు పూర్వకాలంలో మీ నాన్నగారికి కూడా రాజుగారైన రావణ ప్రభు లంకానగరంలో కూడా లేవంటే నమ్మండి, అంత సంపదలతో ఒప్పారుతున్నారు. ఇది దోచుకున్నామా, ఇక మన జీవితంలో ఎప్పుడూ కూడా దోచుకోవాల్సిన అవసరం ఉండదు, అంత సంపదలు ఉన్నాయనగానే దుర్ముఖుడికి మంచి ఆనందం కలిగింది. పైగా అతనికి హనుమంతుడు అంటే కసి కూడాను. ఎందుకని, మా నాన్నని హిమాలయ పర్వతాలకి సంజీవన పర్వతానికి వెడుతూ ఉంటే దారిలో తనను ఆపినందుకు గదతో ఒకటి చంపేశాట. మా తండ్రిని చంపినటువంటి, ఖడ్గంతో శిరస్సుని ఖండించినటువంటి హనుమంతుని మీద పగ తీర్చుకోవాలి, ఈ హనుమంతుని విగ్రహాన్ని విరగ్గొట్టేసి ఈ పురాన్ని దోచుకుంటే పగ తీరుతుంది అనుకున్నాడు. అనుకోగానే పక్కన మంత్రి ఉన్నాడు, వాడు మారీచుడికి మనవడు. ఏమయ్యా నీకు ఏమైనా బుర్రలేదా, నువ్వు దోచుకో పర్వాలేదు కావాలంటే, కానీ హనుమంతుడి విగ్రహం దగ్గరికి వెడితే మాత్రం ప్రమాదం. ఇదిగో మన పెద్దలు అలాగే చెప్పిన వాటిలో వెనక తచ్చారు, రాముడి జోలికి వెళ్ళొద్దు అని మా తాతగారు మారీచుడు చెబితే వినిపించుకోక రావణాసురుడు చచ్చిపోయాడు. మీ నాన్న కాలనేమి హనుమంతుడి జోలికి వెళ్ళొద్దు అని పెద్దలు చెబితే వినిపించుకోకుండా వాడు చచ్చిపోయాడు. ఈ విధంగా అందరం కూడా చెప్పుడు మాటలు విని అనవసరంగా రాముడితోటి హనుమంతుడితోటి విరోధం తెచ్చుకోవడం ప్రమాదం. ఇక్కడ హనుమంతుడు మన జోలికి రాలేదు, ఆ గుడి పడగొట్టడం మనకెందుకు, ప్రజల దగ్గరికి వెళ్ళి రేపటికల్లా ఈ నగరం ఖాళీ చేయమందాం, ఖాళీ చేశారా సరే సరే, లేదా అప్పుడే వాళ్ళని తన్ని సంపదలు లాక్కుందాం, డబ్బు జోలికి వెళ్ళండి, గుడి జోలికి మాత్రం వెళ్ళకండి అన్నాడు. దుర్ముఖుడికి ఎందుకో ఇదే మంచిది అనిపించింది. వెంటనే వాడు ఏం చేశాడు, సైనికులతో పాటు వచ్చాడు. హాయిగా ఓ రామని పాడుకుంటున్న వాళ్ళ దగ్గరకు వచ్చి, ఆపండి మీ గోల అన్నట్ట. రామనామం చేసుకుంటూ ఉంటే గోళం పెట్టినైనా ఇది రాముడి లీల అనగానే ఆ తర్వాత పక్కన పెడదాం, ఆ రామనామం అంటే మాకు కంటకం, ఈ నగరం 24 గంటలు మీకు సమయం ఇస్తున్నాను, ఆ సమయంలో ఖాళీ చేసి వెళ్ళిపోండి, పూచిక పుల్ల కూడా పట్టుకెళ్ళడానికి వీల్లేదు, కట్టుకున్న గుడ్డలు మాత్రం పట్టుకెళ్ళండి, అవి మాకెందుకులే అన్నాడు ఈయన. హనుమద్భక్తులు వాళ్ళు ఒక్క క్షణకాలం తెల్లబోయారు. హనుమంతుడేమో ఆ చంద్రతారార్కం ఈ పురం మీదన్నాడు, దీని పేరే హనుమత్పురం, వీడు చూస్తే భయంకర రాక్షసుడు, వాడు కూడా ఉన్నవాళ్ళు కూడా క్రూర రాక్షసులు, వీళ్ళు ప్రస్తుతం మన మీదకి పడి దాడి చేయకుండా మనల్ని పొమ్మనడం కొంతలో కొంత అదృష్టం, వీళ్ళు మీద పడితే నిమిషాల్లో మనల్ని బఠానీలు మెక్కినట్టు మెక్కేస్తారు, ఏం చేద్దామని వాళ్ళలో వాళ్ళు గొసగొసలాడుకుంటూ ఉంటే ఏమిట్రా గొసగొసలు అన్నట్ట. ఒక్క క్షణకాలం అండి, మేము పెద్దలం మాట్లాడుకుని మీకు ఏ విషయం చెబుతామండి అన్నారట. తొందరగా మాట్లాడుకోండి అనగానే వీళ్ళంతా పక్కెళ్ళి ఏం చేద్దామన్నారు. ఆ గ్రామాలకి హరిశర్మ అని ఒక ఆయన నాయకుడు ఉన్నాడు. ఒరే, ప్రస్తుతం ఈ గండం నుంచి బయటపడాలి, ఒక్క 10 రోజులు గడువు ఇస్తే మేము చేసుకోవాల్సిన కొన్ని ధర్మకార్యాలు ఉన్నాయి, ఆ ధర్మకార్యాలు పూర్తి చేసుకుని నగరం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతాం అని వీడికి చెబుదాం, వాడు 10 రోజులు గడువు ఇస్తే సరే సరే, ఈ 10 రోజుల్లో అప్పుడు హనుమంతుడిని ధ్యానిద్దాం, గడువు ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేము ఎలాగోను, అప్పుడే చూద్దాం, మనకి ఈ పురమునిచ్చిన హనుమంతుడు సదా ఈ పురాన్ని రక్షించుకుంటాడు. అని వాళ్ళందరికీ నచ్చ చెప్పి మళ్ళీ దుర్ముఖుడి దగ్గరకు వచ్చి, దుర్ముఖ అనగానే భోభూసురాహ యుష్మదీయం చిరకాలార్జితం ధనం సర్వం దత్వాద్యమే యూయం పురం త్యక్త్వా బుహూర్జితం సకళత్రాహ సపుత్రాశ్చ గచ్ఛద్ధం చ సబాంధవాహ. ఏమిట్రా పక్కకెళ్ళి చెవులు కొరుక్కొచ్చారు, ఇదిగో మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఓయి బ్రాహ్మణులారా, మీరు ఎంతో కాలం నుంచి ఆర్జించి పెట్టుకున్న ఈ ధనాలన్నీ పూచిక పుల్ల కూడా పట్టుకెళ్లకుండా ఇక్కడే వదిలేయండి, అంతా వదిలిపెట్టేయండి, పురం విడిచిపెట్టి వెళ్ళిపోండి, మీ భార్యలతో మీ పిల్లలతో అన్ని వస్తువులు తీసుకుని పండి, ఒక్క ధనాన్ని మాత్రం పట్టుకెళ్ళకండి. కట్టుగొట్టలు ఈ సుక్కు సురవలు ఉంటాయి, అవి మాకెందుకు, నైవేద్యం పెట్టుకునే గిన్నెలు అవి మాత్రం మీకు ఇచ్చేస్తున్నాను, వాటిని పట్టుకుపండి, సంపదలు మాత్రం వదిలేయండి అనగానే అదే చెబుదామని వచ్చామండి. ఎక్కువ వద్దు, ఒక్క 10 రోజులు గడువి చాలు. 10 రోజులు గడువిస్తే జ్యేష్ఠమాసం వస్తోంది, వైశాఖ మాసం హనుమంతుడికి ఇష్టం, ఆ మాసంలో వెళ్ళిపోవడం ధర్మం కాదు, కాబట్టి అమావాస్య దాటగానే మేము వెళ్ళిపోతాం. కొంచెం ఇంత గొప్పవాడివి, 10 రోజులు ఇవ్వనగానే వాడికి ఎందుకో కొంచెం ఇంకా నూకలు ఉన్నాయి భూమి మీద, అందువల్ల జాలిపడ్డాడు. వాడే కనుక రెచ్చిపోయి ఉంటే ఏమయ్యేవాడో, కొంచెం జాలి కలిగి సర్లే 10 రోజులే కదా, ఈ పక్కనే మైదానం ఉన్నది, ఆ మైదానంలో మేము డేరాలు వేసుకుని గడుపుతాం, గుర్తుపెట్టుకోండి, రోజు మీ ఇళ్లల్లోంచి మాకు ఆహార పదార్థాలు పంపించాలి. ఏం చేస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టాను కనుక నరమాంసం తినగానే మీ ఇళ్లల్లో మీరు వండుకున్నటువంటి బూరెలు గారెలు ఆ చప్పిడి దద్దోజనం అవే పంపండి, అవి తింటాం, ఈ 10 రోజులు అయ్యాక మాత్రం ఖాళీ చేసిపోకపోతే మిమ్మల్ని తింటాం అనగానే, అబ్బే 10 రోజులు ఎందుకులేండి, ఆ తర్వాత మీ సంగతి ఏమిటో మేము చూసుకుంటాంగా అని వాళ్ళు టెంట్ వేసుకోమన్నారు. వీడు వెళ్ళి ఆ పక్కనే ఉన్న మైదానంలో మంచి విశాలమైన ప్రదేశంలో గుడిసెలు వేసుకుని తాత్కాలిక గుడ్డ డేరాలు అందులో కూర్చున్నారట. ఈ విప్రులంతా హనుమంతుడి విగ్రహం దగ్గరకు వచ్చారు, భక్తితో పూజించారు. 2 శ్లోకములు ఉన్నాయి పరాశర సంహితలో, ఇవి మంత్రశ్లోకాలు, బహుశా కంఠస్థం వచ్చితే సరే సరే, రాకపోతే మీరందరూ కూడా రోజు చదువుకోండి. ఎంత క్లిష్టమైన ఆపదనైనా ఆ క్షణమే తొలగించే అపూర్వ శ్లోకాలు ఇవి. ఇవి పరాశర సంహితలో హనుమత్పుర కథలో ఉన్నటువంటి శ్లోకాలు అన్నమాట. విప్రులానాడు హనుమంతుడిని పూజించి ప్రార్థించారు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. ఇది మొదటి శ్లోకం. మర్కటేశ, ఓ వానర ప్రభు, వానరులందరికీ ప్రభువైన హనుమ నీకు నమస్కారం. మహోత్సాహ, ఎప్పుడు ఉత్సాహం తప్ప నిరుత్సాహం ఎరగని నీకు నమస్కారం. సర్వశోక వినాశక, ఎన్ని రకాల కష్టాలలో ఉన్నవాడైనా ఒక్కసారి నిన్ను తలుచుకుంటే వాడి శోకం తక్షణం తొలగిపోతుంది. భయంకరమైన దుఃఖాలని శోకాలని తొలగించే ప్రభువు నువ్వు. సకల శోకముల నుంచి విముక్తి పొందడానికి నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం, మా శోకాలు తొలగించు. శత్రువును సంహర, మా శత్రువుల్ని సంహరించు. మాం నన్ను రక్ష రక్షించు అని ఎవరికి వాళ్ళు ప్రార్థించారు. శ్రియం దాపయమే ప్రభో, ఈ ఐశ్వర్యం మాకు తిరిగిచ్చేయి, మా ఐశ్వర్యం వాడు పట్టుకుపోతానంటున్నాడు, 10 రోజులు గడువు అడిగాం, ఈ 10 రోజులు అయ్యాక వాడు మమ్మల్ని పోకపోతే పిండం పెట్టేస్తానంటున్నాడు, మాకు గండం వచ్చి పడింది, తండ్రి రక్షించు, మా శత్రువుల్ని రక్షించి, మా ఐశ్వర్యం మాకి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామదాస కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. అసాధ్యమైన పనులను కూడా సులభంగా చేయగలవు నువ్వు. ఎవడైనా శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరానికి చేరగలడా? నీవు చాలా తేలికగా ఆవు అడుగులో నీరు దాటినంత తేలికగా దాటావు. కష్టమైన పనిని, క్లిష్టమైన పనిని చాలా అవలీలగా చేసి నీకు నమస్కారం. తవ, నీకు కిం అసాధ్యం, ఏమి అసాధ్యం ఉంది, నువ్వు చేయలేని పనే ఉంది, చేయలేని పని ఏమీ లేదు, ఉంటే చెప్పు అన్నారు. వద అన్నారనమాట, నువ్వు చేయలేని పనే ఉంది స్వామి చెప్పవాయ్ అన్నారు. రామదాస, ఓ రామచంద్ర ప్రభు దాసానుదాసుడా, కృపాసింధో కరుణాసముద్రుడా, మత్కార్యం సాధయ ప్రభో, మా పనిని చేసి పెట్టు అని విప్రులు పరిపరి విధాలుగా ప్రార్థించారు. ధూపమిచ్చారు, దీపమిచ్చారు, గంధమిచ్చారు.
గంధం వేస్తే అప్పటి వరకు ఉన్న పాపం పోతుందని. ఒక్కొక్క ఉపచారం వల్ల ఒక్కొక్క లాభం కలుగుతుంది మనకి. షోడశోపచారాలకి ఏ ఫలితాలు ఉన్నాయో ఈశ్వరుడు వామకేశ్వర తంత్రంలో పార్వతీదేవికి చెప్పాడు. అందులో గంధం ఇస్తే గంధాత్ పుణ్య, అప్పటి వరకు చేసిన పాపం పోయి గంధం వల్ల పుణ్యం వస్తుందన్నమాట. అందుకని భగవద్గీతలో కూడా పుణ్యో గంధ అన్నాడు. గంధం అంటేనే అదొక పుణ్యస్వరూపం. అందుకే గంధమునకు వాసన అని, గంధం అంటే వాసన. ఒరే పూర్వజన్మ పుణ్య వాసనతో పుట్టాడురా అంటే, పూర్వజన్మలో తెలుసో తెలియకో వీడు భగవంతుడికి గంధమును కూడా సమర్పిస్తే ఆ తరతరాల పుణ్య వాసన వీడిని మళ్ళీ ఏ జన్మలో అయినా నిలబెడుతుందన్నమాట. అది గంధానికి పుణ్యానికి అవినాభావ సంబంధం. ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళి స్వయంగా అరగదీసిన గంధాన్ని శివుడి పైన పూర్తిగా పూసేస్తే కొన్ని వేల జన్మల పాపం పటాపంచలై వాడు అనుకున్నది సాధిస్తాడు. అదే విష్ణువాలయానికి వెళితే గంధాన్ని నామం కింద పెట్టమన్నారు. అభిషేకం అయ్యాక భగవంతుడికి ఇప్పుడు హనుమంతుడి ఆలయంలోనేమో మంజు సూక్తంతో అభిషేకం చేస్తున్నారు. పునర్వసు నక్షత్రం వస్తే ఇక్కడ గుళ్ళో రామచంద్ర ప్రభువుకి ప్రత్యేక కళ్యాణం చేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు. చేశాక అప్పుడు ఏంటంటే గంధాన్ని నుదుట పుయ్యాలి. పూసి కొంచెం కుంకం పెడితే ఈ గంధం స్వామివారికి సమర్పించిన వెంటనే అఖండ పుణ్యం లభిస్తుంది. మామూలు పుణ్యం కాదు చెబుతా. ఆ పుణ్యమును ఎంత అని ఎవరు వర్ణించలేరు. అటువంటి మహాపుణ్యమును గంధం ఇస్తుంది. తద్వారా వాళ్ళకి ఏమన్నా దోషాలుంటే పోతాయి. అందుకని వీళ్ళంతా గంధాన్ని ఇచ్చి నివేదన చేసి పరిపరి విధాలుగా ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్షమ అని మంచి పాట మొదలెట్టారు. సుగంధి అని ఒక వృత్తం ఉన్నది, వాటితోటి శ్రగ్విణి, ఇవి చాలా మంచి మంచి ఛందస్సులు. ఈ ఛందస్సుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన అనమాట. ఉత్పలమాలోటి, చెంపకమాలోటి, శార్దూలమోటి, ఇటువంటి ఛందస్సులు సామాన్య ఛందస్సులు ఎక్కువగా వాడతాం మనం. ఇవి కాకుండా కొంచెం ప్రత్యేక వైవిధ్యం ఉన్న ఛందస్సుల్లో శ్రగ్విణి ఒకటి, మత్త కోకిల, ఇలాంటివి కొంచెం అందంగా అప్పుడప్పుడు ప్రత్యేకత కోసం వాడతాం అనమాట. ఉత్సాహం అని ఒక వృత్తం ఉన్నది. ఈ ఉత్సాహ వృత్తంలో కేవలం గురువులు లఘువులతో ఉంటుంది కనుక అది ఇంకా సులభం అనమాట. ఆంజనేయ 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 పాహిమాం ఆంజనేయ 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 రక్షమాం, దీనికి ఉత్సాహ వృత్తం అని పేరు. ఈ వృత్తానికి అది నిజంగా పాడుతుకుంటే ఉత్సాహం వస్తుంది. ఆంజనేయ ఆంజనేయ పాహిమం అంటూ ఉంటే తెలియకుండానే మన శరీరంలో ఉత్సాహం ప్రవేశిస్తుంది అనమాట. ఇలాంటి వృత్తాలతో వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళంతా మహాకవులు గనక. ఆ క్షణమే విగ్రహంలో నుంచి హనుమంతుడు మంచి తోకతో, ఆ తోకం కూడా వాలం కూడా ప్రణవాకారంలో ఉంది, ప్రణవాకారములో ఉన్న వాలముతో ప్రత్యక్షమయ్యాడు. అభయమిచ్చాడు. ఏన్నైనా అంతా ఒక్కసారి కట్టగట్టుకుని ప్రార్థిస్తున్నారు అంటే, ప్రభో నీ వెరగనిదేమున్నది, చూసావా మా నగరానికి కింద మైదానం, ఆ మైదానంలో డేరాలు వేసుకుని ఉన్నవాళ్ళు ఘోర రాక్షసులు, భయంకరాసురులు, దుర్ముఖుడు వాడు, కాలనేమి కొడుకు, 10 రోజులు గడువిచ్చాడు వాడు మాకు, ఈ 10 రోజులు దాటేలోపు మేము నగరం ఖాళీ చేసి వెళ్ళకపోతే మమ్మల్ని తినేస్తాడు వాడు, సంపదంతా కొల్లగొడతాడు. సంపద పోవడం కోసం కాదు కానీ నీ ఆలయాన్ని మేము నిర్మాణం చేసుకున్నాం, నువ్వు దానం చేసిన స్థలం ఇది, హనుమంతుడిచ్చిన స్థలాన్ని కూడా కొల్లగొడితే ఇంక తక్కిన వాళ్ళకి ఏం విలువ ఉంటుంది. తర్వాత నీ ఇష్టం అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, పాపం వాళ్ళు మూర్ఖులే కానీ మరీ నీచులు కాదు, అందువల్ల వాళ్ళని చంపడం నాకు ఇష్టం లేదన్నట్టు. ఆయన ఎందుకు చంపట్లేదో తెలిసిన హనుమంతుడు, వాడు 10 రోజులు గడువు అవ్వకుండా తినేయడానికి మీదపడి ఉంటే టక్కన హనుమంతుడు ప్రత్యక్షమై గదతో ఒక్క దెబ్బకి తలకాయ పగలగొట్టేవాడు. కానీ వాడిలో ఎంతో కొంత పాపభీతి ఉంది, హనుమంతుడు ఆలయం పడగొట్టడానికి సంసిద్ధం కావద్దు అని పక్కవాడు చెప్పగానే ఉన్నాడు కదా. వీడు 10 రోజులు గడువు అడిగితే అలాగే ఇచ్చాడు కదా. ఈ 10 రోజులు ఆహారంగా మీ ఊళ్ళోంచి మానవుల్ని పంపించండి అనకుండా మీరు వండుకున్నటువంటి నైవేద్య పదార్థాలు పులిహార దద్దోజనాలు అడిగాడు వీడు. అంటే వీడిలో ఇంకా కొంత క్రూరత్వం బదులుగా కరుణ ఉన్నది, సంపూర్ణ క్రూరుడు కాడు. మీలాంటి మహాత్ములని హింసించదలుచుకుంటే అప్పుడు నేను చంపేవాడిని, ప్రస్తుతం వీడిని చంపడానికి లేదు కానీ బెదిరిస్తాను, మీకెందుకు నేను ఉన్నాను కదా, మీరు హాయిగా ఉండండి. 10 రోజులు కాదు, మీరున్నంతకాలం మిమ్మల్ని ఈ సృష్టిలో ఎవడూ కదపడు, బాధ్యత నాది అని అక్కడి నుంచి వాళ్ళని పంపించి హాయిగా మీరు భోజనాలు చేసుకోండి అన్నాడు. ఇప్పుడు హనుమంతుడు చీకటి పడుతోంది. ఆ సమయంలో రాక్షసులంతా ఇంకా బ్రాహ్మణులు ఎప్పుడు వస్తారో, వచ్చి వాళ్ళు భోజనాలు పంపుతారా, తినేసి పడుకుందాం అనుకుంటున్నారు. అనుకుంటూ ఉంటే వాళ్ళ డేరా ఉన్న ప్రాంతం దగ్గర నీడబడింది. సాయం సంధ్యా సమయంలో భయంకరమైన పెద్ద నీడ. వాళ్ళకి కంగారు వచ్చే నీడ ఏమిటని చూస్తే భూమ్యాకాశాలు దద్దరిల్లిపోయేంత శబ్దం చేసుకుంటూ ఒక మహా వానరం, భయంకర వానరం ఆ డేరాల దగ్గర నిలబడి ఉంది.
అసలు ఇది ఏమిటండి ఎన్ని అడుగులు, దీనికి ఏమైనా లెక్క ఉందా, జమందా, నేల మీద కాళ్ళు ఉన్నాయి, ఆకాశంలో తలకే ఉంది, పెద్ద శరీరం ఉందని వాళ్ళంతా గగుర్పడుతూ చూశారు. ఆ పక్కన దుర్ముఖుణ్ణి పిలిచి ఒక సైనికుడు చూడండి అన్నట్ట, మహావానర రూపేణ దుర్ముఖస్య చముంతత ప్రదక్షిణీ చకారాసౌ నిఖిలాం వలయాత్మన. మహావానర రూపంతో దుర్ముఖుడు చూస్తూ ఉండగా ఓ సైనికుడు పిలిస్తే దుర్ముఖుడు వచ్చి చూశాడు. ఈ స్వామివారు హనుమంతుడు మొత్తం డేరా చుట్టూతో ఒక చుట్టూ చుట్టాట, అలా ప్రదక్షిణ చేశాట. ప్రదక్షిణీ చకారాసౌ మెల్లగా అలా చూసుకుంటూ ప్రదక్షిణ చేశాడు. ఏమండలా అలా చూస్తూ ఒక్కొక్కడిని, ఓహో వీడు దుర్ముఖుడా, వీడు సుముఖుడా, వీడు ప్రహసుడా, వీడు భాసకర్ణుడా అన్నట్టుగా వాళ్ళందరినీ పేరు పెట్టి పలకరిస్తున్నట్టుగా చూసి ఒక ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి మళ్ళీ దూరంగా కొంచెం శరీరాన్ని చిన్న చేసుకుని కొండ మీద నిలబడ్డాడు. దుర్ముఖుడి సైనికులకి వణుకొచ్చేసింది, మలమూత్రాలు ఢామ్మను తనుకొచ్చేసాయన్నారంతే ఆసువుగా వేగంగా. ప్రభు, ఇంతకాలం మీరు ఎక్కడికి చెబితే అక్కడికి వచ్చాం, యుద్ధం అంటే యుద్ధానికి సిద్ధమయ్యాం, యుద్ధం అంటే ఎవరితో చేస్తాం, ఏ పద్మాకర్ గారు అనుకోండి, డామ్మను లాగేసి రొట్లు వేసి నవ్విలేస్తాం, ఇలా ఉంటాడు గనక. ఇదేమి రూపం, ఈ రూపం కాలెత్తి ఒక్కసారి ఇక్కడ తొక్కిందంటే మనం ఉంటామా, పచ్చడి పచ్చడి అయిపోతాం. తండ్రి నా మాట వినండి, ఎందుకైనా మంచిది దూరంగా వెళ్ళిపోదాం, మాకు యుద్ధం కాదు, మా పెళ్ళం బిడ్డలు గుర్తుకొస్తున్నారు, సంపదలొద్దు బాబోయ్, ఆపదల్లోంచి బయటపడడం ముఖ్యం అని వాళ్ళందరూ అడిపోగానే దుర్ముఖుడు, ఎవర్రా కోతిని చూసి భయపడిపోతున్నారేమిటి అన్నట్టు, విడిగి లోపల భయమే ఉంది. అప్పుడు మారీచుడు మనవడు అన్నాడు, గ్రామోయం విప్రముఖేభ్యో దత్త హనుమత ప్రభో అస్య సోఢుం నవైభంగం శక్తోయం బలినాం బలి. విక్రాంతో విజయీ మాని సంగ్రామేశ్వ పరాజితః కాలనేమి హతో యేన రావణిశ్చ అక్షనామకః. ఈ గ్రామం ఈ విప్రుల కోసం, ఈ పండితుల కోసం హనుమంతుడి చేత ఇవ్వబడింది. ఇప్పుడు మన చుట్టూ తిరిగిన వానరం మరెవరో కాదు, సందేహం లేకుండా అతడు హనుమంతుడే, అనుమానం లేదు హనుమే. ప్రభు, ఈ కోతిని చూసి భయపడడం ఏమిటనుకుంటున్నారు, ఈయన కోతి అయితే మనం భయపడం, సామాన్యమైన వానరం అయితే సమస్త లోకాలని చుట్టివేయగలగ హనుమంతుడు, నా మాట వినండి, ఏదో ఆయన ఈ నగరాన్ని నిర్మాణం చేసి బ్రాహ్మణోత్తములకి యావజ్జీవితం అనుభవించండి అని ఇచ్చుంటాడు, అందుకే వాళ్ళు కూడా ఆయన్ని ప్రార్థించుంటారు, ఆయన మనల్ని బెదిరించడానికి మన చుట్టూ ఒకసారి తిరిగాడు, ఈ మన బలంతో మన శక్తితో ఈ పురమును నవైభంగం భంగం చెయ్యలేము, అసలు అనవసరం కూడా, ఏం మనందరం కలిస్తే బాణాలు వేసి కోతిని పడగొట్టలేమా అని నీవు అడగచ్చు, కానీ ఈతడు విక్రాంతుడు, ఎవడైనా ఆక్రమించి చీల్చి చెండాడగలడు, ఈతడికి విజయం తప్ప అపజయం లభించదు, అభిమాన ధనం కలిగిన వాడు. ఎంతెందుకు, మీ నాన్నగారు కాలనేమి చాలా గొప్పవాణ్ణి, యుద్ధంలో నాకు తిరుగులేదు అనుకునేవాడా, అటువంటి కాలనేమిహి ఏన హతః, ఎవరి చేత చంపబడ్డాడో వాడేవీడు, అనగా కాలనేమిని మీ నాన్నని చంపినవాడు ఈయనే నాకు తెలుసు. తర్వాత రావణిశ్చ అక్షనామకః, పరమదుర్మార్గుడు, రావణాసురుడి కుమారుడు, అక్షకుమారుడు, ఎవరి చేతిలోనూ వధ లేకుండా వరం పొందినవాడు, ఈయన దెబ్బకు ఒక దెబ్బకి చచ్చిపోయాడు, వాడు కాళ్ళు గిరగరబుచ్చుకుని ఢాంబని నేల మీద వేసుకొట్టి చంపేశాడు అక్షకుమారుణ్ణి. అక్షకుమారుణ్ణి కాలనేమిని చంపిన మహావీరుడు, ఈతడి వల్ల మన రాక్షస జాతి మొత్తం నశించిపోతుంది, ఈతడున్న తోటికి మాట వరసకు కూడా అసలు మనం వెళ్లేలేము, ఎందుకు వచ్చింది నా మాట విను అనగానే దుర్ముఖుడికి వాళ్ళ నాన్న చచ్చిపోయిన కదా అవన్నీ గుర్తుకొచ్చాయి, నువ్వు అన్నది నిజమే, కానీ డబ్బు పోగొట్టుకోలేం, ప్రస్తుతానికి ఒక పని చేద్దాం, ఈ స్థలం ఖాళీ చేసి ఈ కోతికి దూరంగా పోదాం అన్నట్ట. సరే ఏదో ఒకటి చెయ్యి అన్నాడు వాడు. వెంటనే వాళ్ళు ఆ డేరాలు అవి అక్కడే వదిలేసి దూరంగా మరో తోటికి పోయి అక్కడ రాత్రికి పడుకున్నారు. ఆ పూటకి వాళ్ళకి తిండి కూడా లేదు, పాపం హడిలిపోతున్నారు, ఇంకేం తిండి తింటారు, తెల్లారేసరికి బడితి పూజ అవుతుందేమో అనుకుంటున్న వాడికి ఇక కుడితి మీద ఏమో ఆశ ఉంటుంది, అందుకని ఎవరు కిక్కురు మనకుండా అలా కూర్చున్నారు, అటు వణికిపోతూ రాక్షసులు. అప్పుడు జరిగినటువంటి తమాషా, హనుమంతుడు వీళ్ళ మీద జాలితో ఉన్నాడు కనుక ఇంతవరకు చంపలేదు కదా, వీళ్ళు ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళగానే వీళ్ళని బెదిరించి కట్టేద్దాం, ఈ కాకుల మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనుకున్నాడు. పెద్ద కొండ శిఖరాన్ని పెకలించి వీళ్ళు డేరా ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయాక ఇప్పుడు ఖాళీగా ఉందిగా టెంటు, ఆ టెంట్ మీద వేసేసాడు డామ్మని, వేసి పక్కకెళ్ళి కూర్చున్నాడు.
పొద్దుటే తెల్లవారగానే మన శిబిరాలు ఉన్న చోటుకి వెళ్ళి ఒకసారి వెళ్ళి మన సామాన్లు తెచ్చుకుందాం అని దుర్ముఖాదులు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మతిపోయింది, శిబిరం లేదు అక్కడ, పెద్ద కొండ శిఖరం ఉంది. వెంటనే దుర్ముఖుడు హడిలి మారీచుడు మనవణ్ణి పిలిచి, ఒరే నువ్వు సామాన్యుడు కదరా, బుద్ధిమంతుడు రా, నీ వల్ల బతికాం, రాత్రి మనం కనుక ఇక్కడ ఉండుంటే ఆ శిఖరాన్ని హనుమంతుడు ఇక్కడ వేసి ఉంటే ఈ కింద మనం శాశ్వతంగా సమాధి అయిపోయేవాళ్ళం, పచ్చడయ్యేవాళ్ళం. అసలు దుర్ముఖుడు సైన్యంతో ఇక్కడికి వచ్చాడనే విషయం మళ్ళీ ఎవడికీ తెలియదు, ఎందుకంటే కొండని పెకలించడం ఎవడి వల్ల కాదు కనుక. ఏదో కలియుగంలో వాళ్ళు అంటే కొండలు పడగొట్టేస్తారు కొన్ని వాళ్ళు అన్ని ఎత్తుకుపోతారు, అప్పుడు మన ఎముకలు దొరికేవేమో. అప్పటిదాకా మనం ఎవరికి ఏ జాడా తెలియకుండా అదృశ్యం అయిపోయేవాళ్ళం. ఓరి బాబో, ఇంత పెద్ద మహాశిఖరాన్ని, పర్వత శిఖరాన్ని అవలీలగా ఇక్కడ వేసిన వాడు మనలాంటి వాళ్ళని విరుచుకు తినలేడా, అదృష్టవంతులం, బుద్ధి వచ్చింది అని వెంటనే, ఎవరే రాక్షసులారా, అందరూ లెంపలు గట్టిగా వేసుకుని హనుమా హనుమా అనుకోండి అనగానే అందరూ లెంపలు వేసుకున్నారు. అప్పుడు వాడు పరుగు పరుగున కొంతమంది ప్రధానులను వెంట పెట్టుకుని బ్రాహ్మణోత్తములు హనుమంతుడి విగ్రహం దగ్గర భజన చేసుకుంటూ ఉంటూ వచ్చేసి, మహాత్ములారా, భో భో సాధవః విప్రాః, ఓ సాధువులారా, విప్రులారా, శరణు శరణని కాళ్ళ మీద పడిపోయారు. 10 రోజులు కాదు, ఒక్కరోజుకే అయిపోయింది. 2వ రోజు ఉదయానికల్లా కాళ్ళ మీద పడిపోయారు వాళ్ళు. పాదాల మీద పడగానే వాళ్ళు, ఇదేమిటి మహారాజా, మాకు గడువు ఇచ్చావుగా, ఇంకా 9 రోజులు ఉంది కదా, అప్పుడే వచ్చామిటంటే, గడువు ఏమిటండి, బుద్ధి తక్కువ గడువు ఇచ్చాను, నాకే హనుమంతుడు గడువు ఇచ్చాడు, బ్రతకడానికి ఇంకా అవకాశం ఇచ్చాడు. నాయనలారా, నేను వేసుకున్న శిబిరం దగ్గర చూడండి ఆ కొండ, రాత్రి హనుమంతుడు మాటి చుట్టూ మహావానర రూపంలో తిరిగాడు, మేము భయపడి దూరంగా వెళ్ళగానే ఆ ఖాళీ ప్రదేశంలో ఇదిగో ఈ కొండ వేశాడు, ఆ కొండ వేసిన చోట మేము పడుకుని ఉంటే శాశ్వతంగా నిద్రపోయేవాళ్ళం. మహానుభావుడు హనుమంతుడి శక్తి మాకు తెలిసింది, హనుమంతుడి గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు రాక్షసులు చెప్పారు, హనుమంతుడు రాక్షసుల పాలిటి, భూతాల పాలిటి, ప్రేతాల పాలిటి భయంకరుడని, అయినా తెలియక అజ్ఞానంతో ఇక్కడికి వచ్చాం, క్షమించండి అని వాళ్ళందరినీ పూజించి, ఇదిగో మీ సంపదలన్నీ పూచిక పుల్ల కూడా వదిలేసి ఇక్కడే పొమ్మన్నానా, ఇప్పుడు కాదు, ఇంతకాలం యుద్ధరంగాల్లో నేను జయించిన బంగారం అంతా మీకు దానం ఇస్తున్నాను అని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి, ఒక్కొక్కడికి ఇంతకాలం వీడు కష్టపడి కొల్లగొట్టి తెచ్చుకున్న బంగారం అంతా దానం చేసి మరిగిపోయాడు. అక్కడ వర్ణించారు, నేను మహాపాపం చేశాను, శత్రువులు అనుకుని మహానుభావుల మీదకి దాడి చేశాను, పాపంతో వాళ్ళని హింసించి బంగారం తెచ్చాను, ఈ బంగారం నాకు వద్దిక, ఇది మీ దగ్గర ఉంటేనే శోభిస్తుంది, నన్ను క్షమించండి అని పాత బంగారం అంతా వాళ్ళకి దానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని వెళ్ళిపోయాడు. వాడు ఒక దుర్ముఖుణ్ణి, ఒక భయంకర రాక్షసుణ్ణి హనుమంతుడు కరుణతో చంపకుండా మనస్సు మార్చి వదిలాడు. అది హనుమత్పురం యొక్క మహావైభవం అన్నారు. ఆ ప్రాంతానికి వెళితే ఎవరికైనా సరే మాట వరుసకైనా అధర్మం చెయ్యాలి, అన్యాయం చెయ్యాలి అని అనిపించదు. అక్కడికి వెళ్ళిన ప్రతివాడికి మనస్సు కరిగిపోతుంది, అంటే తెలియకుండానే కరిగిపోతుంది. ఈ విధంగా హనుమంతుడు విప్రులకి ఆ పురాన్ని శాశ్వతంగా ఇచ్చేశాడు. వాళ్ళంతా ఇప్పటికి కూడా అక్కడ భజన చేసుకుంటే ఆ వంశవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారని పెద్దలు చెబుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మేమంతా ఆనాటి వంశం వాళ్ళమని వాళ్ళు చెబుతూ ఉంటారు అన్నమాట. ఇక దుర్ముఖాదులు వెళ్ళిపోయారు. ఆ కాలంలో రామచంద్ర ప్రభు విభీషణుణ్ణి పిలిచి, విభీషణ, ఇంతకాలం లంకానగరాన్నంతా రావణాసురుడు అతలాకుతలం చేసి పారేశాడు, మహాపాపాలు చేశాడు, స్త్రీలు లేరు పురుషులు లేరు, అందరినీ తినడాలు, ఎత్తుకురావడాలు, సంపదలు కొల్లగొట్టడం మొత్తం అంతా హింసతో నిండింది. నీవు పరమ వైష్ణవోత్తముడి, ఈ రాక్షసులందరూ సాధువులు అయ్యేలా చేయమన్నాడు. అందుకని విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాక ఏం చేశాడు తెలుసా, అసలు కొన్ని కథలున్నాయి అపూర్వమైన గాథలవి. అంతకు పూర్వం దాకా రాక్షసులంతా పరమక్రూరులు, కనిపిస్తే పచ్చి మాంసం తినడమే వాళ్ళ పని అనమాట, విరుచుకు తినేయటమే. మనుషులు కనబడ్డారంటే ఏమని లాగేటే, మనం చూడండి పూర్వం తేగలు తినేసేవాళ్ళం, అలా తినేసేవారు మనుషుల్ని. అలాంటి దుర్మార్గుల్ని విభీషణుడు, ఒరే ఈనాటి నుంచి మన లంకానగరంలో నరమాంసం తినడం నిషేధం, నరమాంస భక్షణ నిషిద్ధం, చట్టం ఉల్లంఘించిన వాళ్ళ ప్రాణం తీసేయండి అని భటులకు ఆజ్ఞాపించాడు. ఇక అశోకవనంలో సీతాదేవిని పట్టి పీడించారు చూసారా, ఆ రాక్షస స్త్రీలందరికీ కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి, భోజనం అన్నీ మీకే ఇస్తాను, మీరు మాత్రం ఈ నగరం వదిలిపోకూడదు, మీరు రోజు పొద్దున్నుంచి సాయంకాలం దాకా శ్రీరామనామస్మరణ చెయ్యాలి అని. దీని గురించి సుందర హనుమద్ రామాయణంలో హనుమంతుడు రాశాడు. అబ్బబ్బబ్బా, హనుమంతుడు రాస్తే ఆ మాధుర్యం వేరు కదా. హనుమంతుడు ఈ లంకానగర వాసులైనటువంటి వాళ్లల్లో సీతాదేవిని పీడించిన అశోక నగరంలో ఉన్న రాక్షస స్త్రీల మీద కొంచెం కోపం ఆయనకు అప్పుడప్పుడు, ఎందుకంటే ఆయనకి వ్యక్తిగతం కాదు మా సీత మాత్రం అంత ఏడిపించారని. వాళ్ళందరి చేత కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేయించి మరీ శుభ్రంగా శాకాహారం తినిపించి పళ్ళు అవి తినిపించి రామనామస్మరణ చేయిస్తున్నాడు విభీషణుడు అని తెలిసింది ఆయనకి. అందుకని ఓ రోజున చూసొద్దామని వెళ్ళాట. ఈయన వెళ్ళేసరికి చెట్ల కింద కూర్చుని ఎన్నో ఏళ్ల నుంచి తెగ తినేసి నాలుకలు బాగా పాడైపోయినాయి వాళ్ళకి, ఇంతంతలు ఆవు నాలుకలు అవి తిరుగుతాయా, గేదె నాలుకల కంటే ప్రమాదకరంగా ఉన్నాయి, భయంకరంగాను బా ఎర్రగాను నల్లగాను పొడుగ్గాను దుబ్బుల్లోగాను ఉన్నటువంటి దెబ్బ నాలుకలతోటి నరమాంసం తిని రక్తం తాగడం వల్ల మద్యం తెగ తాగి ఉండడం వల్ల అవి సరిగ్గా పలకట్లేదు. అందుకని శ్రీరామలాగా చీరామ చీరామ అంటున్నారు వాళ్ళు. అది చూసట్టు ఈయన. కానీ అక్కడ అంటాడు హనుమంతుడు, రామ ఎంత విచిత్రం ఇది, ఏ వంకతో అయినా అంటే తప్పుగా పలికినా ఒప్పుగా పలికినా అందులో దోషమున్నా నిర్దోషమైనా నీ నామస్మరణం అందరినీ తరింపజేస్తుంది, వాళ్ళు శ్రీరామాలు లేకుండా చీరామ అన్నా కూడా వాళ్ళకి మోక్షం ఇస్తావు స్వామి అని వర్ణిస్తాడనమాట. అద్భుతమైన శ్లోకం. భగవన్ నామానికి భక్తి ముఖ్యమండి. భగవంతుడు భక్తి ఎక్కడుంటే అక్కడ తక్షణం ప్రత్యక్షమైపోతాడు. వాడికి పాండిత్యం ఉందా ఏం అక్కర్లా, లేకపోతే కాళహస్తిలో శ్రీకాళహస్తిలో పాపం ఆ భక్త కన్నప్పకి ఏమొచ్చు, అక్షరం ముక్కొచ్చా, పందుల్ని కొట్టుకుని వేటాడి అది కాల్చుకు తినే ఒక కిరాతక జాతివాడు. వాడు నిజంగా పదే పదే ఆ స్వామిని నాకేమొచ్చాయా ఏ మంత్రం వచ్చాయా అన్నాడు. చెంచే మంత్రమూహిల్చే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యాకావు నీ పాద సంసేవాసక్తి కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర ఏ వేదంబు పఠించలోత. సాలిపురుగు ఏ వేదం చదివింది, భుజగం బే శాస్త్రముల్ చూచే పాము ఏ శాస్త్రాలు చదువుకున్నది, తానే విద్యాభ్యసనం వనర్చకరి ఏనుగు ఎవరి దగ్గరికి వెళ్ళి గురుకులంలో ఏ వేదాలు మంత్రాలు వ్యాకరణాలు ఏ విద్యాభ్యాసం చేసింది, ఏమీ చదువుకోలేదు అది కూడా. చెంచే మంత్రమూహించే చెంచువాడు కన్నప్పకి వాడికేమొచ్చు, ఏదో ఇతరులకు బోధించాలి కాబట్టి పాండిత్యం అవసరం తప్ప ఆత్మతృప్తి కోసం తరించడానికి భక్తి అన్నిటికంటే మూలం అనమాట. ఎంత అందంగా రాశారంటే శ్రీకాళహస్తీశ్వర మహాత్యం 1959లో తీశారో సినిమా, అపూర్వమైన సినిమా, 55లో. అందులో కన్నడ రాజకుమార్ హీరో అనమాట. పాట సినిమా పెద్ద తెలియదు కానీ వాళ్ళకి కథని పాడు చేశారు. ఆ కథ ధూర్జటి రాసిన కాళహస్తీశ్వర మహాత్మ్యం కాకుండా పూజారి ఆయన పట్టుకొచ్చేమో విలన కింద చిత్రీకరించారు. ఆ పూజారి ఎంత భక్తుడు వాడు ఆ కథలో మనం చెప్పుకున్నాం ఒకప్పుడు. అది పక్కన పెడితే అపూర్వమైనటువంటి గానం అన్నమాట అది. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో తెలియనైతినే, మంత్రమో తంత్రమో తెలియనైతినే, నాదమేదో వేదమేదో కాననైతినే, వాదమేల పేద బాధ తీర్పరావయా స్వామీ, వాదమేల పేద బాధ తీర్పరావయా స్వామీ, మహేశ పాప వినాశ కైలాసవాసాయీశ నిన్ను నమ్మినానురావా నీలకంధర. ఎంత అందమైన భావన అండి అసలు అది. నిజంగా ఆ రోజుల్లో మన అదృష్టం ఏంటంటే భావాలు అటువంటివి, ప్రాణం పోసిన పుణ్యాత్ముడు ఘంటసాల వారు పుట్టడం మన అదృష్టం అంతే. మన భారతదేశం చేసుకున్న ఒక అపూర్వమైన వరం అదనమాట. ఎక్కడైనా మంత్రాలతో పూజ చేద్దామంటే మంత్రం తెలియదు, అది అంతరం తెలియదు, ఆయనకి ఏం తెలుసు, ముద్రలు తెలుసా, నాకేం తెలియదు అన్నాడు ఆయన. ఆయన అన్నాడంటే ఆశ్చర్యం కాదు, కానీ ఆది శంకరాచార్యులు వారు ఏమన్నారో తెలుసా, చెంచువాడు అంటే అడుగులో చదువుకోలేదు, ఈయన ఎంతటి మహాత్ముడు, ఆయన లేకపోతే వాళ్ళ మంత్రం ఉందా తంత్రం ఉందా యంత్రం ఉందా ఇన్ని పీఠాలు ఉన్నాయా, అసలు మనం ఇక్కడ ఈ 40 రోజులు ఉపన్యాసం చెప్పుకుంటామంటే ఆది శంకరాచార్యులు వారి భిక్షకాకేమిటి, ఆ రక్షకాకేమిటి, దక్షిణామరాయ శృంగేరి పీఠాన్ని స్థాపించిన పుణ్యాత్ముడు ఆయన. ఆయన కూడా అపరాధ క్షమాపణ స్తోత్రంలో నా మంత్రం నో యంత్రం తదపిచ నజానే స్తుతి మహో నచాహ్వానం ధ్యానం తదపిచ నజానే విలపనం
పరంజానే మాత తదనుసరణం క్లేశహరణం.
అమ్మా నాకేమొచ్చు, నీకు సంబంధించిన మంత్రం రాదు, పంచదశియా షోడశాక్షరయా బాలమంత్రమా, నేను మంత్రం ఎరగను, యంత్రములు తెలియవు, శ్రీచక్రం వంటి యంత్రములు ఆయనకి తెలియవట. అంటే అంత వినయంగా చెప్పాడు. మనం కొద్దిగా చదువుకుని అన్నీ వచ్చు అనుకుంటున్నాం అజ్ఞానంతో. అంతటి శంకరుడు కూడా ఏదో తెలుసుననుకుంటున్నాం కానీ మాకు నిజానికి ఏమీ తెలియదు, నిన్ను గురించి ఎవరికి తెలుసు, బ్రహ్మాది దేవతలకే తెలియదు గనక, మంత్రము తెలియదు, యంత్రము తెలియదు, స్తోత్రాలు తెలియదు, నీ కథలు తెలియదు, ఆహ్వానం చేయడం చేత కాదు, ఆవాహయామి ఆవాహన సమర్పయామి అనడం వంటివేమీ నాకు తెలియదు. పోని ఇంకేమన్నా తెలుసా, ముద్రలు అంటావేమో, నజానే ముద్రాస్తే తదపిజ నజానే విలపనం. నీ ముద్రలు కూడా 24 ముద్రల్లో గాయత్రి మాత్రన్నది, చతుర్వింశతి ముద్ర వై గాయత్ర్య సుప్రతిష్ఠిత ఇతి ముద్ర నజానాతి గాయత్రి నిష్ఫలా భవేత్ అన్నారు. ఆ ముద్రలు తెలియవు నాకు. కనీసం నీకోసం ఏడవడం కూడా చేతకాదు. ఏమీ చేతకపోతే నీకేం చేతవచ్చు అంటే నువ్వు ఉన్నావని నేను నమ్మి నీ వెంట పడ్డం తెలుసు అన్నాడు ఆయన. అంతే, ఇంకేమక్కర్లా. తదనుసరణం, నువ్వు ఉన్నావు గనక నిన్ను అనుసరించటమే క్లేశహరణం, కష్టాలను తొలగిస్తుంది. అందుకని మహానుభావులు ఎప్పుడూ కూడా ఈ ఏమున్నా లేకపోయినా నువ్వు ఉన్నావని నమ్ముకుని తోచినట్టు చదువుకుపోయేవారట. రాక్షస స్త్రీలు చీరామ చీరామ అంటే కూడా మరి ఆయన అనుగ్రహించలేదటండి. అసలు ఇంకా గొప్ప విషయం ఏంటంటే, హనుమంతుడు పులకించిపోయి రాశాడు అక్కడ, పచ్చి మాంసం నెత్తురు తాగే వాళ్ల చేత రామ నామామృతం తాగిస్తున్న విభీషణ నువ్వు ధన్యుడు అన్నాడు. ఆయన రామనామామృతం తాగించాడు, కళ్ళు పోయింది వాళ్ళకి, రక్తం పోయింది. రోజు కొండలకు కొండలు తాగేసేవారండి కళ్ళు వాళ్ళు, కొండలకు కొండలు రక్తం తాగేవారు. మనిషి కనపడ్డాడంటే ఆ మెడల విరగ్గొట్టి గడగడగడగ తాగడమే, ధంసప్ తాగినట్టే. అలాంటి వాళ్ళ చేత రామనామామృతం తాగించాడంటే విభీషణుడు ధన్యుడు. అది చూసి అమ్మయ్య విభీషణుడు అత్యంత ఉత్తముడు అని అర్థమైపోయింది. అక్కడి నుంచి మొత్తం రాక్షస పరిపాలనంతా ఒకసారి చూసొచ్చి రామచంద్ర ప్రభు దగ్గరకు వచ్చి, లంకానగరం ఇప్పుడు ఎలా ఉందో తెలిసిన, అద్భుతంగా ఉంది స్వామి, అశోకవనం ఇప్పుడు నిజంగా అశోకవనంలో ఉంది, విభీషణుడి పరిపాలనలో స్త్రీలు పురుషులు రామనామస్మరణ చేస్తున్నారు, ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా సీతారామ లక్ష్మణులతో పాటు నా పాదాలు నా విగ్రహం కూడా పాదాల దగ్గర పెట్టి పూజిస్తున్నారు. నిత్యం విభీషణుడు పరమ భాగవతోత్తముడై ఉన్నాడు అని చెప్పగానే రాముడు చాలా సంతోషించి, అమ్మయ్య విభీషణ పరిపాలన చాలా బాగుందన్నమాట, ధర్మవంతుడు అనుకున్నాడు. ఈలోపు కొంతమంది విభీషణుడి దగ్గర, ఆంజనేయుడు వచ్చాడు కదండి, ఒక్కసారి రాముడి దర్శనానికి వెళ్ళాలనిపిస్తుంది, అనుజ్ ఇవ్వండి అని అడిగారు. దాదాపు ఒక 100 రాక్షసులు, మంచి బలమైన రాక్షసులు, వాళ్ళు రావణాసురుడి పరిపాలన కాలం నుంచి రావణుడి దగ్గర ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం విభీషణుడి యొక్క అనుయాయులు. వీళ్ళంతా, విభీషణ మేము ఒక్కసారి రాముడిని దర్శనం చేసుకొస్తామని కానీ ఎంత మంచి బుద్ధి పుట్టింది, అయోధ్యా నగరానికి యాత్ర వెయ్యాలని పద్మాకర్ గారు అనుకుంటూ ఉంటే మీరే వేద్దాం అనుకుంటున్నారన్నమాట, అయితే వెళ్ళి రండి, రాముణ్ణి భక్తితో పూజించి ఆయన అనుగ్రహం పొంది వరాలు పొంది రండి అనగానే అమ్మాయి అని బయలుదేరారు వీడు. బుద్ధి ఎక్కడికి పోతుంది, మీరు ఎన్ని చెప్పండి, పునర్మూషికోభవ అన్నాను కదా నేను, ఎంతో భక్తి అనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే పాత వాసనలను కొన్ని లాగుతాయన్నమాట, ఆ వాసన చాలా ప్రమాదకరమైంది. ఒక ఆయన ఉండేవాడు అస్తమానము కూడా తాటి చెట్టు దగ్గరికి రాగానే అనేవాడు, ఇదేంటారు వీడు నా పక్కన కూర్చొని ఉపనయనం చేయించుకుని గాయత్రి చేస్తున్నాడు తాటి చెట్టు దగ్గర రాగానే ఇలా అనేవాడని వాడు జాతకం చూశాను. పూర్వజన్మలో వీడు తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసేవాడు పాపం. ఆ జన్మలో నాబొట్టివాడికి వాడికి సేవ చేశాడు, మంచి పండిత వంశంలో పుట్టాడు, మరి పాతతోటి ఉంటుంది కదా రాగానే అనేవాడు అనమాట. ఈ వాసనలు ఎక్కడికి పోవు మీరు చూడండి, సందేహం లేకుండా పూర్వజన్మ యొక్క సంస్కారం ఒకటి ఉంటుంది. అందుకే క్రమంగా జాతకాల తోలికి వెళ్ళడం లేదు, నేను విసిగెత్తిపోయి వచ్చిన వాడి వల్ల పాతవి తెలుస్తున్నాయి. ఈ గొడవ అంతా నేను ఎక్కడ పడనరా బాబు, హాయిగా జపం చేసుకుందాం అంటే పొద్దున్నే రావడం, ఏమండి మా ఆయనకి విడాకులు ఎప్పుడు ఇస్తానంటారని అడుగుతోంది ఒక ఆవిడ వచ్చి. అందుకని విసిగి ఈ 7వ తారీఖు దాకా బాబు నీ జాతకాల కోసం మొత్తం రాకండి, ఏదైనా కావాలంటే ఒక చిన్న సలహా అడగండి, మంచి మంత్రం ఇచ్చి పంపిస్తాను, కానీ నేను ఎలా ఉంటాను, మా అబ్బాయి ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడంటే ఈ కథ శ్రద్ధగా 40 విన్నాను వినండి, రేపు పొద్దున ఎప్పుడో క్యాసెట్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని రోజు చూడండి వినండి. ఇక మీ జీవితంలో కష్టాలు రావు, కష్టాలు రాకుండా ఉండడానికి మా హనుమంతుడు మీకు బాసటగా ఉండి తీరుతాడు. హనుమంతుడు అంటే ఎటువంటి వాడు మీకు తెలియదు. రాముడు ఏమన్నాడంటే, మీకు ఏదైనా కష్టం వస్తే రామ అంటే నా బదులు మా హనుము వచ్చి మీ ఇంట్లో అన్ని పనులు, చివరికి దాసుడు చేయవలసిన పనులు కూడా చేస్తాడని చెప్పాడు ఆయన. మనమేం భయపడక్కర్లా. పాత వాసన పట్టి పీడిస్తూ ఉండడం వల్ల ఈ వానరులు విభీషణుడి దగ్గర సెలవు పుచ్చుకొని రామదర్శనానికి వస్తూ ఉంటే దారిలో కొన్ని చోట్ల మంచి లేత లేత మానవులు, తెల్లగా ఉన్న స్త్రీలు ఇలాంటి వాళ్ళు కనబడ్డారు. ఎన్నాళ్ళయ్యంతో నరమాంసం నాలికి లాగేస్తోంది. అబ్బా, ఈ విభీషణుడు పరిపాలనలోకి వచ్చాక నరమాంసమే లేకుండా పోయింది. నరమాంసం ఏమిట్రా అన్నయ్య, అసలు ఏ మాంసము లేకుండా పోయింది. రోజు మే మాంసే మరికి ఇక చర్చే. పళ్ళు పట్టుకొచ్చేస్తున్నాడు, దుంపలు తినిపిస్తున్నాడు, దుంప దిగిపోతుంది. ఈ విభీషణుడు పరిపాలనలో అన్నాడు ఇంకోడు. ఇదంతా నేను చెబుతున్నది ఏది పైకి మీకు అతిశయోక్తిగా అనిపించచ్చుగాక, నేను ఉన్న కథ ఉన్నట్టుగా వర్ణించి చెబుతున్నాను. కాకపోతే ఒకటి రెండు పదాలు హాస్యం కోసం చొప్పిస్తాను తప్ప కథలో ఎక్కడ మూల కథలో భంగం కలగకుండానే చెబుతాను. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కల్పితం అనేది అసలు అసత్యంతో సమానం. కనుక నాకు మంచి ఆలోచన వచ్చిందిరా. ఏమిట్రా చెప్పు. మన నరమాంసం తినడానికి నేను ఒక ఆలోచన చేశాను, ఒక ఉపాయం ఆలోచించాను. ఊరించకుండా చెప్పరా బాబు. వాళ్ళని చూస్తూ ఉంటే, ఆ మనుషులు చూస్తుంటే, అందులో దూర దూరగా కూర్చున్న పిల్లలు చూస్తే మరియు నూరు ఊరిపోతుంది. లేత మాంసం అంటే ఇష్టం అంటే ఏమిటో మనకు తెలియదు. ఇది ఏముంటుందో మరి లేత మాంసంలో తెలియదు. ఈ లేత మేక మాంసం తినేవాడిని ఎవడన్నా కనపడితే అడగాలని ఉంది నాకు చాలా కాలం నుంచి అనమాట. ఆ లేత లేత దూర మాంసం చూస్తుంటే నూరు ఊరుతుంది, లేదని చెప్పరా అని అడిగాడు. అనగానే రామచంద్రుడు అభయం ఇమ్మంటే ఎవరికైనా అభయం ఇస్తానన్నాడు లేదా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఒక్కే ఒక్కసారి ఎవడైనా కాళ్ళు పట్టుకుని నేను నీ వాడినంటే వాడు ఎవడైనా వాడికి అభయం ఇస్తాను. రాక్షసుడైనా, కిరాతకుడైనా, నీచుడైనా, క్రూరుడైనా, మృగమైనా, అందరికీ వరం ఇస్తానన్నాడు ఆయన. ఇప్పుడు మనం వెళ్ళగానే రాముడి కాళ్ళు గట్టిగా పట్టేసుకుందాం. ప్రభు రక్షించు, వరం ఇయ్యి అందాం. రాముడు కాళ్ళు పట్టుకోగానే వరం ఇస్తానన్నాడు గనక మనం నీ వరం కోరుకోమంటాడు. నరమాంసం పెట్టమని అడుగుదాం. ఇంకేం చేస్తాడు, వరం ఇచ్చాక వెనక్కి వెళ్ళలేడుగా. అనగానే ఒరే నీ బొర్రే బొర్రరా, నువ్వు గనక భూలోకంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీలో చేరితేనా ఇక లీడర్లు ఎగిరిపోతారు అని వాడిని అందరం మెచ్చుకుని ఆహా నీ బుర్ర నీ బుర్ర అన్నారు. అంతా కలిసి వచ్చారు అయోధ్యానగరానికి. వచ్చి ఎంతో వినయంతో పెద్దలకి నమస్కరించి, సీతామాతకి నమస్కరించి, సీతాదేవి దేవుళ్ళు తీసుకుని ఆఖరిన రామచంద్ర ఏకాంతంగా నీ పాదసేవ చేస్తామన్నారట. ఆయన చెప్పానుగా కరుణాస్వరూపుడు కనుక సరేనని అందరినీ పంపేశాడు. వీళ్ళంతా కాళ్ళు పట్టుకుని రామచంద్ర పాదాలే శరణం మాకు అన్నారు. నాయన వరం ఇస్తున్నాను, మీకు కావలసింది ఏదో కోరుకోండి అన్నాడు రాముడు. పాపం ఏముంది స్వామి, చాలా కాలం అయింది, సరైన తిండి లేక అల్లాడిపోతున్నాం. ఎవరికైనా జహ్వ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ రుచి నుంచి బయట పడలేం కదా. మంచి రకరకాలైనటువంటి పదార్థాలు, దినుసులు, మసాలా దినుసులు దట్టించి నరమాంసం కళ్ళుతో పాటు నంచుకుని తింటూ ఉంటే ఆ టేస్టే టేస్టు. ఆ టేస్టు లేక మా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. కాబట్టి నరమాంస భక్షణకి అనుమతి ఇయ్యి. నువ్వు అనుమతిస్తే విభీషణుడు ఒప్పుకుంటాడు, ఇక మా జన్మ పండుతుంది అనగానే రాముడు కించిత్ కాలం ఆలోచించి తొందరపడి వరం కోరుకోమన్నాను, వాళ్ళు కోరుకున్నారు. ఇప్పుడు ఈ నరమాంస భక్షణ నుంచి వీళ్ళని ఎలాగా విముఖుల్ని చేయటం. మాట తప్పకూడదు రాముడంటే. రామో ద్విర్నాభిభాషతే, రాముడి గురించి రామాయణంలో చెప్పారు. రాముడు రెండు మాటలు మాట్లాడు, ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాటే, ప్రాణం పోయినా సరే ఆ మాట నుంచి వెనక్కి రాడు. రాముడు అంటే సత్య పరాక్రముడు ఆయన, నిత్యం సత్యవాక్య పరిపాలన దృఢవ్రతుడు ఆయన, దానికోసమే బ్రతుకుతున్నవాడు ఆయన. మరి ఇప్పుడు ఏం చేయాలి? నరుల్ని తినండిరా అంటే కొద్ది రోజుల్లో మొత్తం లోకాన్ని క్షయం చేస్తారు. ఇప్పటికే రావణాసురుడి పరిపాలనలో జనాభా అంతా చాలా నష్టమైపోయింది. ఇంకా రావణ పరిపాలనలో లంకలో ఉన్నారు కనుక కొంతవరకు పర్వాలేదు. ఇప్పుడు అలా కాదే, వీళ్ళు ఏకంగా నానగరంలోనే తినడం మొదలెడితే అయోధ్య అంతా మొత్తం గొల్లైపోతుంది. అలాగని కుదరదంటే రాముడు మాటిచ్చాడు తప్పాడంటారు జనం కూడా. ఈ రెండూ కూడా కత్తిమీద సాము లాంటివి. మాట తప్పకూడదు, నరభక్షణ జరగకూడదు. వెంటనే ఆయన ఏం చేశాడు, మీకు నరమాంస భక్షణకి అనుమతి ఇస్తున్నాను, కానీ ఆంజనేయం వినాయత్ర తత్ర భక్షంతు మానవా. ఆంజనేయుడు లేని ఊళ్ళో, ఆంజనేయుడు గుడి లేని ఊళ్ళో ఉన్న మానవులు చూసూ తినేయండి అన్నాడు ఆయన. గొప్ప శ్లోకం కదా అది. ఆంజనేయం వినాయత్ర తత్ర భక్షంతు మానవ. సందేహం లేకుండా మీకు వరం ఇచ్చాను, కానీ ఏ ఊళ్ళో ఆంజనేయుడి గుడి ఉండదో అక్కడికి వెళ్ళి ఆంజనేయుడి గుడి లేని చోట ఉన్న మానవులు కనిపించిన వాడిని కనిపించినట్టు లటుక్కు లటుక్కుని ఆయమ్మని తినేయండి, అంతే. బత్తాకాయలు తిన్నట్టుగా తినేయండి, మొక్కజొన్న పొత్తులు విరుచుకు తినేయట్టుగా తినేయండి, వరం ఇచ్చేశాను అనగానే రాక్షసులు పొంగిపోయి మా రాముడు, మా రామచంద్ర ప్రభు కరుణాస్వరూపుడు స్వామి, నువ్వు చల్లగా ఉండు తండ్రోయ్, రావణాసురుడి కంటే నువ్వే గొప్పవాడివి. వాడు ఇంకా వెనక ముందు చూసేవాడు, వాడికి వాట అడిగేవాడు, నువ్వు వరం ఇచ్చేసావు, ఇంకా మాకు కావలసిందలా ఒకటే, ఆంజనేయుడు లేని ఊళ్ళో తినడం అంతే కదా. ఆంజనేయుడు ఇప్పుడు అయోధ్యలో ఉన్నాడు కాబట్టి అయోధ్య బయట నంది గ్రామం వంటి ఓడకెళ్ళిపోయి మేము తింటాం. అందరినీ ఒకేసారి తినలే, రోజు రోజు కొంచెం కొంచెం దాచుకు తింటాం. బ్యాంకు డిపాజిట్ చేసుకున్నట్టుగా 100 మందిని తీసుకెళ్ళి అందులో పరేసి ఏటీఎం పెట్టి లాగినట్టుగా రోజు ఒక్కొక్కటి లాక్కొని తింటూ ఉంటాం అని బయలుదేరారు వీరు. వాళ్ళు అలా బయలుదేరగానే రాముడు వెంటనే హనుమా ఇలా రా అన్నాడు. ఆంజనేయుడు పరుగు పరుగున రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. నాయన, నీ మహామహిమతో మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రామంలో, నగరంలో, పట్టణంలో, పల్లెలో 10 మంది ప్రజలకు తక్కువ కాకుండా ఉన్న ప్రతి ప్రాంతంలో, మళ్ళీ ఒకడు అరా కాదు, ప్రతి గ్రామంలోకి వెళ్ళు. అక్కడ మాంచి గద పుచ్చుకుని ఒకచోట, పంచముఖాలతో ఒకచోట, 10 చేతులతో ఒకచోట, ఇలా రకరకాల ఆకారాలతో విగ్రహ రూపంలో అక్కడ కొలువయ్యుండు. పో, నేను కొంతమంది రాక్షసులకి నరమాంసం తినడానికి అవకాశం ఇచ్చాను, నువ్వు లేని చోట నువ్వు వెళ్ళిపో అక్కడికి. అద్భుతంగా 2 శ్లోకాలు ఇక్కడ రాముడు అన్నాడనమాట. గచ్చ శీఘ్రం మహాభాగ కురురక్షో విదారణం. మహావీరుడా, మహానుభావుడా, ఆలస్యం చేయకూడదు సుమా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వీడు వెళ్ళారంటే ఒక్కడిని తిన్నా అది మహాపాపమే. రాముడిగా నా బాధ్యత ఏమో వరం ఇవ్వడం, ప్రభువుగా ప్రజల్ని పాలించాలి. అందువల్ల అనుక్షణము కూడా విలువైనదే గనక క్షణం ఆలస్యం చెయ్యకుండా వెళ్ళు, రాక్షసుల్ని చీల్చి చెండాడు. రక్ష విశ్వం కపిశ్రేష్ఠ రక్షోగణ విదారణ. పూర్వం రాక్షస సమూహాన్ని చీల్చి పారేసావు, నువ్వున్న చోటికి మాట వరసకు కూడా రాక్షసులు భూతప్రేతాదులు రాలేవు. వెళ్ళు, ఈ విశ్వాన్ని రక్షించు, ఇప్పుడు నీ మహిమంటేవిటో చూపించు, సంపూర్ణ హనుమద్వైభవాన్ని ప్రకటించు, పో భూలోకం అంతా అన్నాడు ఆయన. ఇత్యేతద్వచనం శ్రుత్వ రామదూత సుబుద్ధిమాన్. ఇలా వినగానే ఆ రామదూత బుద్ధిమంతుడు రాముడు ఆజ్ఞాపించగానే ఆ క్షణమే మహావేగంతో తన మహామహిమతో మొత్తం భూమండలం అంతా అన్ని చోట్ల విగ్రహ రూపంలో వెలిశాడు. తదారభ్య దివారాత్రం రక్షన్ సర్వంచరాష్ట్రకం. మొత్తం జనావాసాలన్నింటిలోనూ కూడా విగ్రహ రూపంలో కూర్చుని ఓ చోట ఆకుపచ్చ రంగులో, ఓ చోట తెల్లని రంగులో, ఓ చోట 5 చేతులతో, ఓ చోట 10 చేతులతో, ఓ చోట 5 ముఖాలతో, ఓ చోట 10 ముఖాలతో, ఇలా అనేక ఆయుధాలతో, అనేక రూపాలతో, చిన్న రూపంతో, పెద్ద రూపంతో, దాసాంజనేయుడిగా, వీరాంజనేయుడిగా. సహజంగా ఎక్కడైనా అంతేనండి, చాలామంది శిష్యులు మొదట్లో నా దగ్గరికి దాసాంజనేయ అని వచ్చేవారు. 4 రోజులు పోయాక జయ వీరాంజనేయ అనేవారు. మా గురువుగారు అనేవారు, ఒరే చేతికి ఉద్యోగం వచ్చేదాకా దాసాంజనేయ అనండ్రా, ఉద్యోగం వచ్చాక వీరాంజనేయ అనండ్రా, తర్వాత వాడు ఏం చేస్తాడు అని అనమాట. ఈ విధంగా అనేక రూపాలతో, అనేక దివ్యమంగళ విగ్రహాలతో మొత్తం భూమండలం అంతా వెలిశాడు ఆయన. ఇంకేముంది, ఇప్పుడు ఈ రాముడి దగ్గర వరాలు పుచ్చుకున్న ఈ 100 మంది రాక్షసులు ముందు నందిగ్రామానికి వచ్చారు. రాగానే పొలిమేరల్లో పెద్ద వేదిక మీద హనుమంతుడు గద పుచ్చుకుని విగ్రహంతో కనబడ్డాడు. ఓరి బాబోయ్, లగెత్తు లగెత్తు, తమ్ముడు అన్నయ్య అని పరిగెత్తారు. అప్పుడే ఇక్కడ ఈయన విగ్రహం ఎలా పెట్టారా బాబు అనుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళారు, సీతామఢి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి హనుమంతుడు అంటూ పెద్ద రూపంతో కనబడ్డాడు. ఇక చూడండి వీళ్ళ పాట్లు, నరమాంసం మీద ఆశ కొద్దీ ఆకలి తట్టుకోలేక నాలుక లాగుతూ ఉండగా కళ్ళు కొండలు పుచ్చుకుని బయలుదేరిన వీళ్ళకి ఏ ప్రాంతానికి వెళ్ళనివ్వండి, పల్లికి వెళ్ళనివ్వండి, పక్కనానికి వెళ్ళనివ్వండి, పట్టణానికి వెళ్ళనివ్వండి, నగరానికి వెళ్ళనివ్వండి, మహానగరానికి వెళ్ళనివ్వండి, ఏ ప్రాంతంలో చూసినా వాళ్ళే ఒక తక్కువ మంది జనాభా ఉన్నటువంటి ఊళ్ళని పల్లి అంటారు. ఏదో పక్కన పూర్వకాలలో తుళ్ళూరు ఇలాంటివన్నీ పల్లెలు అన్నమాట. పక్కనము అంటే అడవుల్లో ఉండేటటువంటి గ్రామాలు, గిరిజన గ్రామాలు ఉంటారే ట్రైబల్ ఏరియాస్, వాటిని పక్కనం కాకింత కావచ్చు అన్నమాట. పక్కనము అంటే ఇప్పుడు సున్నిపెంట ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పూర్వకాలంలో పక్కనం అనేవారు, అడవుల్లో ఉంటాయి కనుక. అలా కాకుండా 10,000 జనాభా నుంచి 1,00,000 వరకు ఉంటే దానికి పట్టణం టాకింద కావచ్చు, పట్టణం అంటారు. అంతకంటే ఎక్కువగా 5,00,000 వరకు ఉంటే నగరం, మహానగరం అంటే 10,00,000 ఆ పైన ఉంటే. అది కాకుండా నగర నగరము అని కూడా ఒక పేరు ఉన్నది, అంటే 1,00,000,000 దాటిపోతే దానికి నగర నగరం అని పేరు. ఈ విధంగా అనేక నామాలు మన వాళ్ళు కూడా పెట్టారు. శంఖనగరం అని ఉండేదిట, శంఖనగరం అంటే 100 కోట్ల జనాభా ఒకే చోట ఉంటే దానికి శంఖనగరం అని పేరు. అలాంటి ఊళ్ళు కూడా కొంతకాలం వెలిగాయి ఒకప్పుడు, లేకపోతే ఈ సంఖ్యలకు పేర్లు పెట్టరు కదా. క్రమక్రమంగా సృష్టి రహస్యం మాయమైపోతూ ఉంటాయి అనుకోండి, జనాభాలు పుడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, తరుగుతూ ఉంటారు. ఇలా ఎక్కడికి వెళ్ళనివ్వండి, అక్కడ హనుమంతుడి విగ్రహం రక్షణగా ప్రజల కోసం కాసు కూర్చునుండేసరికి వీళ్ళు హడిలిపోయి నిరాశ చెంది, ఏం లాభం, దేవుడు వరం ఇచ్చినా పోదారు వరవలేదుట, రామచంద్ర ప్రభు అంతటి వాడు నరమాంస భక్షణ చేయమన్నాడు, కానీ మన దురదృష్టవశాత్తు హనుమంతుణ్ణి ఆయన అడ్డం పెట్టాడు, హనుమంతుడు లేని చోట నరభక్షణ చేయమంటే మనం చంకలుగుద్దుకు వచ్చాను, తీరా చూస్తే ఎక్కడికెళ్ళినా హనుమంతుడే. ఈ హనుమంతుడు మహామేధావి, మహామాయావి. అదేమిరా అన్నయ్య, అదేమిరా తమ్ముడు, అక్కడ ఇక్కడ అని లేకుండా ఆకాశంలో భూమి మీద అన్ని ప్రదేశాల్లో కనపడుతున్నాడు. ఇది మాయా, కనికట్ట, ఇంద్రజాలం అంటే లేదు. ఇప్పుడు అర్థమవుతుంది, హనుమంతుడు పరబ్రహ్మస్వరూపుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఆయన. బుద్ధి వచ్చింది, మనం హాయిగా రామనామస్మరణ చేసుకుని మోక్షం పొందబోతున్న సమయంలో పాత పాప వాసన మనల్ని పట్టి నరమాంసం కేసి ఈడ్చుకొచ్చింది. వ్యసనములు ఉన్నవాడు ఆ వ్యసనములు మానలేడు. అలా మాని మళ్ళీ తరించడానికి రాముడు మనకి గుణపాఠం చెప్పాడు, ఇంక జీవితంలో నరమాంసం జోలికి వెళ్ళదు చీ అని లెంపలేసుకుని వెంటనే రాముడికి నమస్కరించి, మేము నీ పాదాల సాక్షిగా చెబుతున్నాం, ఇంక మీదట మా 100 మందివి మా సంతానము నరమాంసం ముట్టం కాక ముట్టం అని వెళ్ళి జరిగిందంతా విభీషణుడికి చెప్పి అక్కడ కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నారు వారు. అప్పటి నుంచి అన్నమాట హనుమంతుడిని ప్రతి గ్రామంలో పెట్టేవారు. చూశారు లేదా మీకు, ఇంచుమించుగా హనుమంతుడి విగ్రహం ఎక్కడో అక్కడ ఏ ఊళ్ళైనా ఉంటుంది. కారణం అదే, హనుమంతుడిని అలా నగర పాలకుడిగా, గ్రామ పాలకుడిగా, సర్వపాలకుడిగా రాముడు నియమించడం వల్ల తులసీదాస్ గారు అందువల్లే భూత పిశా చెన్నె కట్టన్నహి ఆ వై మహావీర జబ్బునామసునావై, ఎక్కడ భూత ప్రేత పిశాచాలు నికట్టనహి ఆవై, దగ్గరికి రమ్మంటే కూడా రావు. మహావీర, ఓ మహావీర ఆంజనేయ, జబ్ నాము సునావై అంటే నీ పేరు అలా విని వినడంతో, ఒక్కసారి నీ పేరు వినబడితే ఇక ఆ ప్రాంతంలోకి భూత ప్రేత పిశాచ యక్షరక్షో డాకిని శాకిన్యాది ఏ శక్తులు రావు అని ఆ క్షణమే తులసీదాస్ గారు ఈ కథనే దృష్టిలో పెట్టుకుని రాశారన్నమాట హనుమాన్ చాలీసాలో. మహానుభావుడు హనుమంతుడు ఈ విధంగా సకల లోకపాలకుడై రామాజ్ఞతోటి అందరినీ రక్షిస్తూ ఉన్నాడు. ఇంకా హనుమత్ ప్రతిష్టాపల నిరూపణం వంటి అపూర్వమైన ఘట్టాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం.